విసిడి నంబర్ 85 జరిగిన స్థానం ఇంద్రప్రస్థ్ టీపీసీ పార్టీ, మురళి 21/6/65 జరిగిన తేదీ 8/9/2003. ఈ రోజు మురళి 21/6/65. రికార్డ్ అనేది నడిచింది, భోలేనాథుడికి సాటి లేని వారు మరింకెవరూ లేరు. ఓం శాంతి. భోలేనాథుడు అని సదా శివుణ్ణి అంటారు. కల్లా కపటం ఎరుగని వారికి నాదుడు అని ఎవరినంటారు? ఎవరైతే సదా కళ్యాణకారియో వారే భోలేనాథుడు అవడం జరుగుతుంది. కొన్నిసార్లు కళ్యాణకారి, కొన్నిసార్లు శివుడు, కొన్నిసార్లు శివుడు కాదు, వారు భోలేనాథుడు అవడం జరగదు. శివశంకరుడి యొక్క వ్యత్యాసం అనేది మంచి రీతిలో అర్థం చేయించాలి. ఏ వ్యత్యాసం ఉంది? శరీర యొక్క అనుగుణంగా తారతమ్యం ఉందా లేదు అంటే ఆత్మీక రూపంలో తేడా అనేది ఉందా? శివశంకరుల్లో ఆత్మ యొక్క అనుగుణంగా వ్యత్యాసమా లేదు అంటే శరీర యొక్క అనుగుణంగా వ్యత్యాసమా లేదు అంటే వ్యక్తిత్వం యొక్క అనుగుణంగా వ్యత్యాసమా? వ్యక్తిత్వం యొక్క అనుగుణంగా తేడా. కొందరన్నారు వ్యక్తిత్వం యొక్క అనుగుణంగా అని. వ్యక్తిత్వం అయితే ఒక్కటేను? భక్తి మార్గంలో కూడా అంటారు శివశంకర్లు అనేవారు వ్యక్తిత్వం ఆధారంగా ఒక్కటేను అని. కానీ ఆత్మలు అనేటివి ఇద్దరు వేరు వేరు. శంకరుడికి ఏదైతే మూడో నేత్రాన్ని చూపిస్తారో ఆ మూడో నేత్రం అనేది దేనిని అంటారు? కొందరు అన్నారు శివుడు అని, తండ్రి అంటున్నారు శివనేత్రం అని. ఆ శివనేత్రం అనేది మన నేత్రాలు నీ నేత్రాలుగా అది నేరుగా ఉండదు. ఎలా ఉంటుంది? నిటారుగా ఉంటుంది. చూసారా? శ్రద్ధతో చూసారా? ఎందుకు నిటారుగా చూపిస్తారు? అనగా వారు సదా 24 గంటలు ఆత్మిక స్థితిలో నిలబడి ఉంటారు. ఎవరు? శివుడా లేదు అంటే శంకరుడా?
శివనేత్రం.
మిగిలిన దేవతలందరికీ కూడా వారి వారి నేత్రాలు అనేది ఉంటాయి. బ్రహ్మకు వారి నేత్రాలున్నాయి, విష్ణువుకి వారి నేత్రాలు ఉన్నాయి. అదే విధముగా శంకరుడికి కూడా వారి నేత్రాలు అనేది ఉన్నాయి. కానీ అవి సదా సమయం నిలబడి ఉండడం జరగదు. అనగా ఆత్మిక స్థితిలో సదా సమయం నిలబడి ఉండడం అనేది ఏ మనుషులకు సాధ్యం కాదు. ఒక శివనేత్రమే అలాంటిది. మొదట వ్యత్యాసం అనేది ఇదే అయింది. శివుడు అనేవారు ఆత్మిక స్టేజీలో ఉండేవారు. సదా సమయం, ఇందుకే వారిని సదాశివుడు అని అంటారు. మిగిలిన దేవతలు ఎవరైతే ఉన్నారో వారు సదాశివుడు అవడం జరగదు. కొద్దో గొప్ప తేడా అనేది ఉంటుంది. కానీ ఒక్క దేవత అలాంటి వారు పూర్తిగా ఎక్కువ సంఖ్యలో శివుడితో స్థాపితులు అవుతారు. అలాంటి పురుషార్థం అనేది చేస్తారు. పురుషార్థం అనేది ఏది? దేవతలు అనేవారు ఏ పురుషార్థం చేస్తారు? అసురులు అనేవారు ఏ పురుషార్థం చేస్తుంటారు? దేవతలు కానివ్వండి, అసురులు కానివ్వండి, అందరూ కూడా పరమాత్మను స్తుతి చేసేటువంటి పురుషార్థాన్ని చేశారు. ఆత్మిక స్థితిలో ఉంటూ అందరూ కూడా ఆ పరమాత్మను స్తుతి చేయడం చేశారు. ఈ తపస్య అనేది అందరూ చేశారు. ఏదైతే ఈ తపస్య ఉందో ఈ తపస్సులో ఒక మూర్తి. ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క మధ్యలో తీక్షణంగా వెళ్తారు. ఏ మూర్తి? శంకరుడి యొక్క మూర్తి. ఇందుకే శివుడు మరియు బ్రహ్మను కలిపి ఒకటిగా చేయలేదు. శివుడు మరియు విష్ణువుని కలిపి ఒకటిగా చేయలేదు. ఎవరిని కలిపి ఒకటిగా చేశారు? శివుడు మరియు శంకరుణ్ణి కలిపి ఒక్కటిగా చేశారు. అయితే తప్పకుండా శంకరుడు ధ్యానమగ్నంలో కూర్చున్నట్లుగా చూపిస్తారో చిత్రాలలో చరిత్ర అనేది ఈ విషయాన్ని రుజువు చేస్తుంది. ఆ చిత్రాన్ని రుజువు చేస్తుంది. ఎక్కువ సంఖ్యలో స్థాపన అనేది జరిగింది అని. శంకరుడు అనేవారు శివుడి యొక్క జతలో సమానత్వాన్ని ధరించారు. ఇందుకే శివుడు మరియు శంకరుణ్ణి కలిపారు. ప్రపంచం వారనేవారు ప్రాక్టికల్ స్వరూపాన్ని ఒప్పుకుంటారు. కేవలం చెప్పడం వినడం ద్వారా ఒప్పుకునేవారు కాదు. అందుకే చెప్పారు శివుడు మరియు శంకరుడు యొక్క భేదాన్ని మంచి రీతిలో అర్థం చేయించండి అని. శివలింగం అని అంటారు, శంకర్లింగము అని అనరు. వేరొక దేవతతో అలా అనరు బ్రహ్మలింగము అని. విష్ణులింగము అని ఎవరిని అంటారు? శివలింగము అంటారు. శంకర్లింగము అని ఎందుకనరు? శంకర్ రాత్రి అని ఎందుకనరు? శివరాత్రి అని ఎందుకంటారు? కారణం ఏమిటి? ఏదో ఒక కారణం అనేది ఉండే ఉంది కదా. లింగం అనేది అలాంటి ఇంద్రియము కాంబికారానికి సూచకము. మరియు ఆ ఇంద్రియం మీద ఒకే ఒక్క సత్తా అలాంటిది వారు 33 కోట్ల మంది దేవతలకు విజయాన్ని చేకూరుస్తారు. ఆ సత్తా ఏది? శివుడు. మరియు ఆ విజయాన్ని పొందుకునే వారిలో మొదటి నెంబర్ ఎవరిది? శంకరుడిది. ఎందుకే శంకరుడికి అంత శక్తి అనేది చూపించారు. సాగర మంథన జరిగినప్పుడు ఏం వెలువడింది? హాలాహాల్ విషం అనేది వెలువడింది అంటారు కదా, విష వికారాలు అని, విషము అని. ఆ హాలాహాల్ విషాన్ని అతను త్రాగేశారు. మరియు మిగిలిన దేవతల యందు అంత శక్తి లేదు. వారు ఆ నిందల యొక్క విషమును, ఆ విష వికారాల యొక్క విషాన్ని తాగుతారు. మరియు వారు త్రాగిన తరువాత కూడా వారి సత్తాను వారు క్షీణింపకుండా ఉంచుతారు. పెద్ద పెద్ద పురుషార్థం చేసేటువంటి పెద్ద పెద్ద తపస్వీలు ఉన్నారు, వారందరూ దిగజారిపోయారు. మాయా అనేది ఎవరిని విడిచిపెట్టదు. ఇంద్రియ జీతే జగజ్జీత్ అని అంటారు. నెపోలియన్ కానిండి, లేదు అంటే ముసోలిని కానిండి, మరింకెవరైనా కానిండి. ఈ ప్రపంచ యొక్క చరిత్రలో అతి పెద్ద సమ్రాట్ కానిండి. వారు ఒకవేళ వారి ఇంద్రియాల మీద విజయాన్ని పొందుకునే పురుషార్థం చేయలేదు అంటే వారు విశ్వ విజయాన్ని చేయడం జరగదు. ఒకే ఒక్క శంకరుడికి ఈ గాయనం అనేది ఉంది. ఏమిటి? కొందరు అన్నారు విశ్వనాథ్ అని, తండ్రి అన్నారు విశ్వనాథ్. దీనికి శృతి చిహ్నంగా ఈ రోజుల్లో కూడా జెండారోహణ చేశారు అంటే ఏ పాట పాడుతారు? విశ్వ విజయాన్ని చేసి చూపించండి అని. జెండాలో మూడు వస్త్రాలు చూపిస్తారు. ఇది భారత్ యొక్క జెండా. దానిలో కింద భాగం పచ్చరంగుని చూపిస్తారు. మధ్యలో తెలుపు రంగుని చూపిస్తారు. విష్ణు యొక్క సాత్వికతకు సూచకం. మరియు పైన కాషాయ రంగుని చూపిస్తారు. క్రాంతికి సూచకము. అయితే యోగ బలం ఆధారముగా అలాంటి సముచితమైన విప్లవాన్ని చేస్తారు. మొత్తం విశ్వంలో మొత్తం విశ్వం యొక్క సత్తా ఆ ఒక్క దేవత యొక్క చేతుల్లోకి వస్తుంది. మిగిలిన స్థూల వస్త్రాల యొక్క జెండా అనేది విశ్వ విజయాన్ని చేసి చూపించదు. తప్పకుండా అలాంటి ముగ్గురు శరీరదారులు ఉన్నారు. ఈ సృష్టి మీద ముందెప్పుడు ప్రత్యేకించి భారత్ లో వారు మొత్తం విశ్వం మీద యోగ బలం ద్వారా విజయాన్ని పొందుకున్నారు. అందుకే చెప్పారు పిల్లలనే వారు శివుడు మరియు శంకరుడి యొక్క వ్యత్యాసాన్ని మంచి రీతిలో అర్థం చేయించాలి. ఏ వ్యత్యాసం ఉంది? శంకరుణ్ణి రాజయోగి యొక్క రూపంలో చూపిస్తారు. ఏమంటారు? కొందరన్నారు యోగి అని, తండ్రి అంటున్నారు వారయ్యారు యోగేశ్వర్ అని. యోగిలకు ఈశ్వరుడు అనగా కంట్రోలర్. అయితే శివుడినైతే అలా అనరు. శివుడు అనేవారు తప్పకుండా వారిలో ప్రవేశిస్తారు. శివుడు అనేవారు అలాంటి తత్వము, చైతన్య తత్వము. వారు ఎప్పుడు జన్మ మరణ చక్రంలోకి రారు. మిగిలిన ఎంతమంది అయితే దేవతలు ఉన్నారో వారందరూ కూడా జన్మ మరణ చక్రంలోకి వస్తారు. కొందరు శంకరుణ్ణైతే అలా అనరు. వారైతే జన్మ మరణ చక్రంలోకి వస్తారు. వాస్తవంగా ఆ విషయం అనేది రహస్యమైనది. అర్థం చేసుకునే విషయం. మిగిలిన వారు ఎవరైతే ఈ సృష్టి మీద వచ్చి ఉన్నారు సాకార రూపంలో, ఐదు తత్వాలైనటువంటి శరీరాన్ని ధరించి ఐదు తత్వాలు అనేది అందరూ ఒకసారి వదలాల్సే వస్తుంది. ఒక శివతత్వం అనేది అలాంటి వారు వారు జన్మ మరణ చక్రంలోకి రారు మరియు మరింకెవరికి జన్మను ఇచ్చి జన్మ మరణ చక్రంలోకి పడేయరు. మిగిలిన ఎంతమంది అయితే అసురులు ఉన్నారో దేవతలు ఉన్నారో వారు స్వయం జన్మ మరణ చక్రంలోకి వస్తారు మరియు వచ్చిన వారు ఇతరులను కూడా తీసుకువస్తారు. శివుడైతే ఉన్నతోన్నతమైనటువంటి మూలవతనంలో ఉండేవారు. ఆంగ్లేయులు వారిని ఏమంటారు? సుప్రీం అవార్డ్ అంటారు, అనగా పరంధామం. ముస్లమాన్లు అనేవారు ఏమంటారు? అల్లామియా అనేవారు ఎక్కడ నివసించేవారు? ఏడవ అర్షులో ఉండేవారు, ఏడవ స్వర్గంలో ఉండేవారు అని. అల్లా అనేవారు ఆకాశంలో ఉంటారు, భూమి మీద ఉండరు అని. గీతలో కూడా దాని గురించి వర్ణించారు. ఆ ధామం గురించి ఏం వర్ణన చేశారు? ఎక్కడైతే సూర్యుడు చంద్రుడు నక్షత్రముల యొక్క ప్రకాశం అనేది చేరుకోదో అది నా యొక్క పరంధామం అయ్యింది. ఎక్కడికైతే ఆత్మలు వెళ్లి తిరిగి ఈ మృత్యులోకంలోకి రావు. చెప్పారు నా తద్ బాసేతే సూర్యో అని. అక్కడ సూర్యుడి యొక్క ప్రకాశం అనేది చేరుకోదు. నా శశాంకు అనగా చంద్రుడి యొక్క ప్రకాశం అనేది అక్కడ చేరుకోదు. నక్షత్రముల యొక్క ప్రకాశం అనేది అక్కడ చేరుకోదు. యద్గత్వానా నివర్తంతే, ఎక్కడికైతే వెళ్లి ఆ ఆత్మలు అనేటివి తిరిగి ఈ మృత్యులోకంలోకి రావు. అనగా ఆత్మలు అనేటివి తిరిగి ఈ మృత్యులోకంకి రాలేదు అంటే ఈ సృష్టి అంతా ఖాళీ అయిపోతుంది. కాదు, ఆ శ్లోకం యొక్క ఇదే అర్థము తిరిగి ఈ కలియుగం మృత్యులోకంలోకి రారు. కలియుగం యొక్క అంతం చేసేవారు కలహాలు చింతల యొక్క యుగం, తమో ప్రధానమైన యుగం ఉందో దానిని నష్టం చేసేవారు. కల్పాంతకారి అని అంటారు. మరియు కొత్త సృష్టిని స్థాపన చేసేవారు. అది అయ్యింది సత్యుగం యొక్క కొత్త సృష్టి. కొత్త కల్పాన్ని ప్రారంభిస్తారు, పురాతనమైన కల్పాన్ని సమాప్తం చేస్తారు. ఎవరు చేస్తారు? శివుడు. ఎవరిలో చేస్తారు? శంకరుళ్ళు.
శివశంకర ఆత్మ ఎలగలదు?
శివశంకర్ యొక్క ఆత్మలు అనేవారు వేరు వేరు. ఆ ఆత్మ అనేది చైతన్య శక్తి. వారితో పోల్చుకున్నట్లయితే ఈ రోజు ప్రపంచంలో విశ్లేషణ చేసేటువంటి వైజ్ఞానికులు ఉన్నారో. వారు దానికి పేరు అనేది ఇస్తారు ఆటమ్ అని. ఆటమ్ అని ఏం పేరు ఇస్తారు? ఆటమ్ అంటారు. అది జడత్వమైనది. వారు జడత్వమైన దానిని విశ్లేషణ చేస్తారు. వారికి ఆ చైతన్యం గురించి తెలియనే తెలీదు. ఆటమ్ మరియు ఆత్మ ఇవి రెండు శక్తులు. ఆటమ్ అనేది ఈ ఐదు తత్వాలకి సంబంధించినది. మరియు ఆత్మ ఈ ఐదు తత్వాలకి పూర్తిగా అతీతమైనది. ఆత్మను కాన్సన్ట్రేషన్ చేయడం అనేది నేర్చుకున్నారు అంటే చాలా పెద్ద శక్తిని పొందుకోవచ్చు. రెండిటి యొక్క రూపం అనేది ఒక్కటే. ఆటమ్ కూడా అణువు, ఆత్మ కూడా అణువు. గీతలో కూడా అన్నారు అనుస్మరేత్య అని. యోగిలు అనేవారు దానిని అణు యొక్క రూపంలో స్మృతి చేస్తారు. అది చైతన్య అణువు, మెరిసేటువంటి అణువు. దృక్కుటి యొక్క మధ్యలో ఉంటుంది, దానికి స్తుతి చిహ్నంగా తిలకాన్ని దిద్దుతారు, బిందువు పెట్టుకుంటారు. ఆ బిందువు యొక్క ప్రకాశం అనేది మన నేత్రాల యందు వెలువడుతుంది. ఆ అణువు అనేది ఎప్పటి వరకు ఈ నేత్రాల యందు ఉంటుందో ఈ నేత్రాల యందు ప్రకాశం ఉంటుంది. ఈ ఆత్మరూపి అణువు అనేది తొలగిపోతుందో ఆత్మ అనేది తొలగిపోవడంతో నేత్రాలు అనేటివి రాతిగా అవుతాయి. కానీ ప్రతి ఒక్క అణువు అనేది ఏ విధముగా వేరువేరుగా ఉంటుంది. అదే విధంగా ప్రతి ఆత్మ కూడా వేరువేరుగా ఉంటుంది. కానీ మనుషులైతే అనేక రకములైనటువంటి థియరీని తయారు చేశారు. అంటారు అన్ని ఆత్మలు కలిసి ఒకే ఆత్మ అని. ఆత్మే పరమాత్మ అని. కానీ అలాంటి విషయం కాదు. ప్రతి ఆత్మయందు వారి వారి శక్తి ఉంది, వారి వారి పాత్ర అనేది నిండి ఉంది. శివుడి యొక్క ఆత్మయందు కూడా వారి పాత్ర అనేది ఇమిడి ఉంది. ఏ పాత్ర నిండి ఉంది? వారు ఈ సృష్టి మీద 84 జన్మల చక్రంలోకి రారు. కానీ ఎప్పుడైతే వారు ఈ సృష్టి మీదకి వస్తారో ఆ పారలోకం నుండి, ఆ బ్రహ్మలోకం నుండి, మన ఆత్మలను ఈ సృష్టి యొక్క బంధనముల నుండి విడిపించి తీసుకువెళ్తారు. అయితే ఈ సృష్టి యొక్క బంధనాల నుండి విడిపించే కార్యమైంది వారిది. దానినే అంటారు ముక్తి అని. ఇందుకే అన్నారు శివుడు అనేవారు ఉన్నతోన్నతమైన మూలవతనంలో ఉండేవారు. ఎవరైతే అందరికంటే ఉన్నతమైన వారో వారు ఉన్నతమైన కార్యాన్ని చేస్తారు. ఉన్నతోన్నతమైన కర్త అంటారు. వారితో పోల్చుకున్నట్లయితే శంకరుడు అయ్యారు సూక్ష్మవతన వాసి. ఇక్కడికి చెందిన వారు కొందరు అన్నారు సూక్ష్మవతన వాసి. తండ్రి అంటున్నారు వారు సదా సమయం మూలవతన వాసీలు కాదు. సూక్ష్మవతనంలో కూడా 33 కోట్ల మంది దేవతల అందరి మధ్యలో కూడా అందరికంటే ఉన్నతమైన వారు శంకరుడి యొక్క స్టేజీ. వారిని పరంపిత అని ఎలా అనగలరు? శంకరుణ్ణి పరంపిత అని అనరు. జగత్పిత అని అనొచ్చ? ఏదైతే జాగృతిలో ఉన్న ప్రపంచం ఉందో దాని యొక్క తండ్రి అవ్వచ్చు. ఏదైతే జాగృతంలో ఉన్న ప్రపంచం వారి యొక్క తండ్రి అని అనొచ్చు. కానీ పరంపిత అని అనడం జరగదు. ఒకవేళ వారు పరంపిత అయినట్లయితే వారు ఎవరి యొక్క స్థుతిలో కూర్చొని ఉంటారు? చిత్రాలలో, మూర్తులలో ఎన్నైతే ప్రాచీన మూర్తులు అనేటివి లభిస్తూ ఉన్నాయో వాటన్నిట్లో కూడా యాదులో కూర్చున్నట్లుగానే చూపించారు కదా. వారు ఎవరిని స్థుతి చేస్తారు? తప్పకుండా వారి కంటే ఉన్నతమైన ఏదో శక్తి ఉంది, వారిని స్థుతి చేస్తారు. శంకరుణ్ణి పరంపిత అని అనరు. ఉన్నతోన్నతంగా ఉండేవారు ఒక తండ్రి. ఎవరు? శివుడు. ఎన్నైతే బిందు బిందు ఆత్మలున్నాయో అవి మనుషులువి కానివి. అది పశువు పక్షులువి కానివి. క్రిమి కీటకాలువి కానివి. అందరూ అయ్యారు జ్యోతిర్బిందు ఆత్మలే. కానీ వారందరి యొక్క తండ్రి ఎవరైతే పరంపిత ఉన్నారో వారు అందరికంటే ఉన్నతంగా ఉండేవారు. అనగా బ్రహ్మలోకంలో కూడా ఉండడానికి కేటగిరీలు అనేటివి ఉన్నాయి. వారు అందరికంటే ఉన్నతంగా ఉండేవారు. మరియు రెండో స్టేజీలో ఈ ముగ్గురు దేవతలు బ్రహ్మ విష్ణు శంకరులు. అయితే తండ్రి ఉన్నతోన్నతమైన నిరాకారుడు శంకరుడయ్యారు. ఆకారి మరియు శివుడయ్యారు భోలేనాథుడు. ఏమన్నారు శివుడు భోలేనాథుడు? కానీ భక్తులు అనేవారు ఎప్పుడైతే భక్తులు పాడుతారో ఏం చెప్తారు? శివుడి యొక్క జతలో ఎవరిని జోడిస్తారు? కొందరు అన్నారు భోలే బాలే అని. తండ్రి అన్నారు అలా అయితే అంటారు. కానీ భోలే బాలే శివుడని ఒక్కరినే అనరు. ఏమంటారు? శివశంకర్ భోలే బాలే అని. అయితే భోలే యొక్క జతలో బాల అనేది ఎందుకు జోడించారు? ఎందుకంటే శివుడి యొక్క ఆత్మ సదా కల్లా కపటం ఎరుగని పాత్రే చేస్తుంది. కానీ శివుడు అనేవారు ఎవరిలో అయితే ప్రవేశిస్తారో వారు కల్లా కపటం ఎరుగని వారికి కల్లా కపటం ఎరుగని వారు, మరియు ముళ్ళు లాంటి వారికి ముళ్ళు లాంటి వారు. అందుకే అంటారు కదా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని. ఏమిటి? ముళ్ళుని తీయడం కోసం పుష్పాలను ఉపయోగించరు. ఎవరు ఎలాంటి వారు వారిని పరివర్తన చేయడం కొరకు కొంత సమయం అలాంటి రూపాన్ని ధరించాల్సి వస్తుంది. దొంగలను గజ దొంగలను సంభాలించడానికి పరివర్తన చేయడానికి కూడా సిఐడి పోలీస్ కి కొంత సమయం ఏమవ్వాల్సి వస్తుంది? దొంగలు గజ దొంగలుగా అవ్వాల్సి వస్తుంది. వారి యొక్క జతలో కలవాల్సి వస్తుంది. అందుకే చెప్తారు ఆ తండ్రి ఉన్నతోన్నతమైన వారు నిరాకారుడు శంకరుడు అయ్యారు. ఆకారి శివుడయ్యారు భోలేనాథుడు జ్ఞానసాగరుడు. శంకరుణ్ణి జ్ఞానసాగరుడు అని అనరు. ఏమిటి? జ్ఞానసాగరుడు అని అనరు. మీరు పిల్లలకి తెలుసు శివబాబా భోలేనాథుడు అనేవారు వచ్చి మన యొక్క జోలేని నింపుతున్నారు. ఆది మధ్య అంతిమ యొక్క రహస్యాన్ని చెప్తున్నారు. ఏ విషయం యొక్క ఆది మధ్య అంతమైంది? ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమ అనేది ఏ మనుషులు తెలుసుకునేది కాదు. మనుషులు అనేవారు స్వతహాగా వారికి తెలీదు. మనుషులకి పరిచయాన్ని ఇచ్చేవారు ఆ ఒకే ఒక్క శివ నిరాకారుడు. వారు జన్మ మరణ చక్రంలోకి రారు. మనుషులైతే జన్మ మరణ చక్రంలోకి వస్తారు. జన్మమరణ చక్రంలోకి వచ్చారు అంటే వారు పూర్వజన్మ యొక్క విషయాలు అనేది మర్చిపోతారు. మనుషులు అనేవారు బంధనంలో బంధింపబడి ఉన్నారు. వారు ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం గురించి ఎలా తెలుస్తుంది? రచయిత మరియు రచన యొక్క రహస్యం అనేది చాలా సహజమైనది. అది తండ్రి అనేవారు వచ్చి చెప్తున్నారు. సహజం అనేది ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే శివుడు అనేవారు వచ్చి చెబుతారో అప్పుడు అది సహజమవుతుంది. పెద్ద పెద్ద ఋషి మునులు కూడా ఈ సహజమైన విషయాల గురించి తెలీదు. పెద్ద పెద్ద ఋషి మునులను ఇది ప్రశ్నించారు అంటే ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం యొక్క రహస్యాన్ని చెప్పండి అని అంటారు. అంతులేనిది అంతులేనిది అని. ఎందుకంటే ఆ రజోగుణి కలిగిన వారికి తెలీదు. ఆ ఋషి మునులు అనేవారు ద్వాపరయుగం నుండి వచ్చారు. సత్యుగంలో రామకృష్ణుల లాంటి దేవతలు అనేవారు ఉండేవారు. ద్వాపరయుగం నుండి ఎప్పుడైతే ద్వైతవాదం అనేది ఉత్పన్నమైనదో, రెండేసి నగరములు తయారయ్యాయి. రెండేసి నగరములు తయారయ్యాయి అంటే రెండేసి రాజ్యాలు కూడా తయారవుతాయి. రెండేసి రాజ్యములు తయారయ్యాయి అంటే రెండేసి ధర్మాలు కూడా తయారవుతాయి. ఎప్పుడు నుండైతే ఈ సృష్టి మీద ద్వైతవాదం అనేది ఉత్పన్నమైనదో అప్పటి నుండి రజోగుణి అనేది ప్రారంభమైనది. ఆ రజోగుణి సృష్టిలో జన్మ తీసుకునేటువంటి మనుషులు ఉన్నారో వారికే తెలీదు ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం యొక్క రహస్యం. అయితే ఈ రోజుల్లో తమోగుణి సృష్టికి చెందిన మనుషులకి ఎలా తెలుస్తుంది? అయితే ఇప్పుడు మీరు పిల్లలు తండ్రి యొక్క సమ్ముఖంలో కూర్చొని ఉన్నారు. ఏమిటి? ఎవరు తెలుసుకోగలరు? ఎవరైతే తండ్రి యొక్క సన్ముఖంలో కూర్చొని ఉన్నారో వారికే తెలుస్తుంది. సన్ముఖంలో కూర్చొని ఉండడం అనే దాని యొక్క అర్థం కూడా అర్థం చేయించాల్సి వస్తుంది. సన్ముఖం అనేది ఎవరు, విముఖము అనేది ఎవరు అని. ఒకవేళ అనుకోండి, ఈ స్థూల శరీరం ద్వారా ఎవరో ఒకరు సన్ముఖంలో కూర్చోనున్నారు మరియు వారికి లోపల వికల్పాలు అనేది వస్తూ ఉన్నాయి, విపరీత సంకల్పాలు అనేది వస్తూ ఉన్నాయి. వారిని సన్ముఖులు అంటారా లేదు అంటే విముఖులు అని అంటారా? వారైతే విముఖులయ్యారు. అందుకే చెప్పారు, మీరు పిల్లలు తండ్రి యొక్క సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. ఎవరైతే లోపల నుండి బయట వైపు నుండి కూడా సన్ముఖంలో అయి కూర్చొని ఉన్నారో వారే ఈ విషయాలను తెలుసుకోగలరు. తండ్రి అనేవారు అమర్ కదా అనేది వినిపిస్తూ ఉన్నారు. ఏ కదా, అమర్ కదా, అమరులు అని ఎవరిని అంటారు? అమరులు అనగా ఎవరైతే మరణించరు. ఎందుకు, ఈ సృష్టి మీద అలాంటి వారు ఎవరున్నారు? ఎప్పుడు మరణించని వారు. కొందరన్నారు శివుడు, శివుడు అనేవారు మరణించడం జన్మ తీసుకునే విషయమే లేదు, వారు జన్మే తీసుకోరు. వారు గర్భం నుండి జన్మ తీసుకోరు, మరి మరణించేది ఎలా? ఆ విషయమైతే కాదు, మరియు ఎంతమంది అయితే 33 కోట్ల మంది దేవతలు ఉన్నారో వారు జన్మ తీసుకునేవారు, మరియు మృత్యువుని పొందుకునేవారు. మరి శాస్త్రాలలో వారిని అమరులు అని ఎందుకన్నారు? శంకరుణ్ణి అమరదేవ్ అని ఎందుకన్నారు? ఎంతమంది అయితే 500 కోట్ల మంది, 700 కోట్ల మంది ఆత్మలు ఉన్నారో వారికి ఎప్పుడైతే శివుడు అనేవారు వచ్చి పురుషార్థమును చేయిస్తారో వారిలో ఒక్కరు అలాంటి వారు జగత్పిత. వారికే శాస్త్రాలలో జగతం పితరం వందే అని అన్నారు. వారు మరణిస్తూ ఎవరూ కూడా చూడలేరు, ఇందుకే వారిని అమరులు అని అంటారు. మరో అర్థంలో అమరులు అని ఎందుకే అంటారు? వారికి కోరిక ఉన్నా లేకపోయినా మనుషులకి మృత్యు అనేది వస్తుంది. కానీ దేవతల యొక్క మృత్యు అనేది వారి యొక్క ఇష్టపూర్వకంగా వస్తుంది. ఏమిటి, వారు ఎప్పుడైతే సంకల్పం చేస్తారో అప్పుడే మృత్యు అనేది లభిస్తుంది. సంకల్పం చేయలేదు అంటే మృత్యు అనేది వారికి దగ్గరికి రానే రాదు. ఇందుకే వారిని అమరులు అని అంటారు. అయితే మీరు పిల్లలు తండ్రి యొక్క సన్ముఖంలో కూర్చొని ఉన్నారు, తండ్రి అనే వారు అమర కథను వినిపిస్తున్నారు. ఇది సంశయం అనేది రాకూడదు. గీతలో కూడా ఏమన్నారు? సంశయ బుద్ధి వినశ్యతే అని. నిశ్చయ బుద్ధి విజయతే అని. ఏ మనుషులైనా కానివ్వండి, బ్రహ్మ లేదు అంటే విష్ణు అనగా శంకరుడు, వారు మనకు వినిపించరు. మనం ఏ దేవత నుండి జ్ఞానాన్ని వినేవారం కాదు. మనం ఎవరి నుండి వినేవాళ్ళము? ఉన్నతోన్నతమైన పరంపిత ఉన్నారు, వారి నుండి ఈ జ్ఞానం అనేది వింటాం. మనుషుల యొక్క జ్ఞానం అయితే శాస్త్రాలలో వేల సంవత్సరాల నుండి నడుస్తూ వచ్చింది. శాస్త్రాలను చదువుతూ చదువుతూ ఎవరూ కూడా అమరులుగా కాలేదు. ఒక పరమాత్మ తండ్రి అనేవారు అలాంటి వారు పరంపిత. వారు గీతా జ్ఞానాన్ని వినిపించి నరుణ్ణి నారాయణ లాంటి దేవతగా తయారు చేస్తారు. మనుషుల్ని దేవతగా చేయడం అనేది ఏ మనుషులకు సాధ్యం కాదు. బోలేనాడు శివబాబ్ అంటారు, నాకు నా శరీరం అయితే లేనే లేదు. ఏమిటి వారి యొక్క దుఃఖం? ఏమిటి వారి యొక్క దుఃఖం? ఏమిటి నాకు నా శరీరం అనేది లేదు. అయితే నేను ఏం చేస్తాను? గీతలో కూడా రాసి ఉంది ప్రవేశం అని. నేను ప్రవేశించేదానికి అర్హత కలిగిన వారిని. నేను ప్రవేశించొచ్చు. ఏ విధంగా అయితే భూత ప్రేతాలన్నిటివి ప్రవేశిస్తాయి? వాటికైతే వారి యొక్క సూక్ష్మ శరీరం అనేది ఉంటుంది. పరమాత్మ శివుడికైతే వారి యొక్క సూక్ష్మ శరీరము లేదు, స్థూల శరీరము కూడా లేదు. కానీ వారు ప్రవేశించవచ్చు. నేను నిరాకారుణ్ణి. ఏమిటి? నాది సదా సమయం నిరాకార స్టేజీ అనేదే ఉంటుంది. నేను దేహమానంలోకి వచ్చేవారిని కాదు. అలా కాదు, ఈ కర్మేంద్రియాలనేటివి నన్ను వారి యొక్క బంధనంలో బంధించేస్తాయి అని. ఈ సాకార దేహం అనేది నా యొక్క మన్బుద్ధిని వారి యొక్క బంధనంలో బంధించలేవు. పూజ కూడా నా నిరాకారుడికే జరుగుతుంది. ఏమన్నారు? పూజ కూడా ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే నా నిరాకార స్వరూపం అనేది ఈ ప్రపంచం ఎదుట ప్రత్యక్షం అవుతుందో అప్పుడే పూజ అనేది జరుగుతుంది. ఏ దేవతల యొక్క దేవీల యొక్క పూజకు ఆధారం ఏమిటి? తప్పకుండా వారు అభ్యాసం చేసి నిరాకార స్టేజీని తయారు చేసుకున్నారు. ఆత్మిక స్టేజీ అనేది తయారు చేసుకున్నారు. ఆత్మిక స్టేజీ యొక్క ఆధారంగా వారికి పూజలు అనేది జరుగుతాయి. ఎంతెంత ఈ సాకార ఇంద్రియాల యొక్క అభిమానం నుండి స్టేజీ అనేది తయారవుతుందో ఆత్మీయ స్టేజీలో స్థితులవుతూ ఉంటారో వారి యొక్క ఇంద్రియాలు అనేది పూజింపబడతాయి. ఒకవేళ దేవతలు అనేవారు సాకార అభిమానం నుండి అతీతంగా కాలేదు అంటే వారికి పూజలు అనేది జరగదు. శివ జయంతి కూడా ఉంటుంది. ఏమిటి? కొందరు అన్నారు శివ జయంతి అని. శివ జయంతి కూడా జరుగుతుంది. దీని అర్థము, దీని అర్థం ఏమైంది? జయంతి అనేది ఎవరిది జరుగుతుంది? ఎవరైతే జన్మ తీసుకుంటారో వారి యొక్క జయంతి జరుగుతుంది. జన్మ అనేది తీసుకోలేదు అంటే వారి యొక్క జన్మదినం ఎక్కడి నుంచి వస్తుంది? జన్మదినము అనేది ఎలా జరుపుతారు? వారైతే గర్భం నుండి జన్మ తీసుకోరు. మరి జన్మదినం ఎలా అయింది? అయితే వారి యొక్క జన్మ జరిగింది అంటే ప్రపంచం ఎదుట ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షం అయ్యారు అంటే అందరికి తెలిసిపోతుంది పిల్లలు అనేవారు జన్మ తీసుకున్నారు అని. జన్మ అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే శివుడు అనేవారు నిరాకారుడు ఈ సృష్టి మీదకి వస్తారో, ఎప్పుడైనా ఎవరి యొక్క తనువులో ప్రవేశిస్తారో ఎవరికి తెలియనే తెలీదు వారు జన్మ తీసుకున్నారు అని. ఒకవేళ ఏ బ్రహ్మ కుమార్ కుమారీలు అనేవారు ఇలా అన్నారు అంటే, మేము శివ జయంతిని జరుపుతాము అని. అయితే రుజువు చేయాల్సి వస్తుంది. శివ జయంతి అనేది జరుపుతారు అంటే చెప్పండి, రుజువు చేయండి, శివుడు అనేవారు ఏ రోజు జన్మ తీసుకున్నారు? ఒకవేళ జన్మే తీసుకోలేదు అంటే ఆ జన్మదినం అనేది రుజువు చేయలేదు అంటే శివ జయంతి అనేది ఎలా జరపగలరు? ఏ విధంగా అయితే ప్రపంచం వారు పద్ధతి విధానంగా జరుపుతూ ఒకవేళ జన్మ అనేది తీసుకోలేదు అంటే ఆ జన్మదినం అనేది రుజువు చేయలేదు అంటే శివ జయంతి అనేది ఎలా జరుపుతారు? పరంపర ఏ విధంగా అయితే ప్రపంచం వారు పద్ధతి విధానం అనుగుణంగా జరుపుతూ వస్తున్నారో అదే విధంగా మీరు కూడా జరుపుతున్నారు. అయితే అసలైన శివ జయంతి అని ఎప్పుడంటారు? ఎప్పుడైతే ప్రపంచం వారికి ఈ విషయం తెలుస్తుందో ఫలానా తనువులో శివుడు అనే వారు వచ్చి ఉన్నారు అని. ఏమిటి, మొత్తం సృష్టిలో ఇది షాటింపు అనేది జరిగినట్లయితే ఏ విధముగా భారత్ లో సంతానం యొక్క జన్మ జరిగినట్లయితే డోలు మజీరా వాయిద్యాలు అనేది భోగిస్తుంటారు? శృతి చిహ్నం అనేది ఇక్కడ నుండే నడుస్తూ వచ్చింది కదా. శివుడు కూడా ఎప్పుడైతే ఈ ప్రపంచం ఎదుట ప్రత్యక్షం అవుతారో నాలుగు వైపులా జ్ఞానం అనే డంకం రోగడం అనేది మొదలవుతుంది. అయితే నా నిరాకార తండ్రికి జయంతి అనేది జరుగుతుంది. అందరి పిల్లలకి కూడా జయంతి జరుగుతుంది. అనగా హద్దు విషయం చెప్పలేదు. ఎంతమంది అయితే 33 కోట్ల మంది దేవతలు ఉన్నారో వారికి కూడా అసలైన జయంతి అనేది అప్పుడే జరుగుతుంది. వారి ఎందు 84 జన్మల్లో శ్రేష్టాతి శ్రేష్టమైన జన్మ ఎందు పాత్ర అనేది తెరవడం జరుగుతుందో ఏ ఆత్మ ఈ సృష్టి రూపి చక్రంలో అందరికంటే శ్రేష్టమైనటువంటి పాత్రని చేసేవారు? వారి పాత్ర అనేది తెరవడం జరిగినట్లయితే అనుకోండి వారి యొక్క జయంతి అని. దేహదులో ప్రతి ఆత్మకు కూడా జయంతి జరుగుతుంది. అదే విధంగా శివుడికి కూడా జయంతి జరుగుతుంది. దేహద్దులు అయితే అందరూ పునర్జన్మలోకి తప్పకుండా వస్తారు. వారైతే గర్భం నుండి జన్మలోకి వస్తారు, మరణంలోకి వస్తారు, ఆ విషయం గురించి చెప్తారు. తండ్రి అయితే జన్మ మరణ రహితుడు. తండ్రికైతే ఈ గర్భంలో జన్మ తీసుకోరు మరియు వారికి ప్రపంచ యొక్క మృత్యు అనేది జరగదు. వారు బోలేనాథుడయ్యారు. తప్పకుండా వారు వచ్చి అందరి యొక్క జోలేను నింపుతారు. వారు ఎలాంటి ఉదార స్వభావం కలిగిన వారు. వారు స్వయానికి అయ్యారు బిందువు. ఏమిటి, బిందువు కాని సింధు అన్నారు. శాస్త్రాల్లో వారి గురించి మహిమ అనేది చేశారు. మహిమ అనేది ఏ రూపంలో చేశారు? పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణం ఇచ్చతే అని. ఏమిటి, వారు సదా సంపూర్ణులు. వారు ఎలాంటి సంపూర్ణమైన వారు? వారు సంపూర్ణం నుండి పూర్తిగా తొలగించినా కూడా మరలా ఏ మిగులుతుంది, సంపూర్ణమే మిగులుతుంది. అట్లాంటి అద్భుతమైన సంపూర్ణమైన వారు. ఆ తండ్రనే వారు శివుడు. ఎప్పుడైతే ఈ సృష్టి మీదకి వస్తారో వచ్చి అలాంటి జ్ఞానాన్ని వినిపిస్తారు. మొత్తం సృష్టి ఈ జ్ఞానంతో మునిగిపోతుంది. తప్పకుండా వారు వచ్చి జ్ఞానధనం ద్వారా అందరి యొక్క జోలేని నింపుతారు. ఏ విధంగా జోలేని నింపుతారు? ఏ ఆత్మలున్నారు? వారు 84 జన్మలు తీసుకునేవారు కానింది. తక్కువ జన్మలు తీసుకునేవారు కానింది. ప్రతి ఆత్మకు ఎవరైతే ఆత్మరూపి నటులు అనేవారు ఉన్నారో, ఈ శరీరూపి వస్త్రాన్ని ధరించి పాత్రని చేసేవారు ఉన్నారు. వారందరికీ కూడా వారి వారి పాత్ర అనేది తెలుస్తుంది. అంతవరకు జ్ఞానాన్ని వారు వినిపిస్తారు. ఏమిటి? అలాంటి జ్ఞానం అనేది ఈ సృష్టి మీద ఎవరు వినిపించలేదు. ఏమిటి? హీరో పాత్రధారి నుండి 500 కోట్ల అంతిమ ఆత్మ వరకు ఎవరెవరిది ఎలాంటి ఎలాంటి పాత్ర ఉందో వారికి వారి యొక్క అనేక జన్మల పాత్ర అనేది తెలుస్తుందన్నమాట. ఒకవేళ తెలియలేదు అంటే సుప్రీం సోల్ తండ్రి అనేది ఏంటి అంటే ఆ నటుడు అనేవారు మూర్ఖుడు. వారి పాత్ర గురించి వారికి తెలియనే తెలీదు. మనమందరం కూడా జ్యోతిర్బిందు బిందు బిందు ఆత్మలము. ఈ జ్యోతిర్బిందు ఆత్మకు తెలియాలి. 84 జన్మల చక్రంలో మనము 84 శరీరాలను ధరించాము అని. ఒకవేళ తెలియలేదు అంటే అంతవరకు మనం చింతన మంతన అనేది నడవలేదు అంటే అప్పటి వరకు మనము మూర్ఖ నటులయ్యాము. ఇంత విశాలమైన భండారం జ్ఞానం అనేది 500 కోట్ల మంది మనుష్యాత్మలకు ఇచ్చేవారు వారు భోలేనాథుడయ్యారు. ఏమిటి? కల్లా కపటం వెరుగని వారికి వారు నాథుడు. నాథుడు అంటేనే స్వామి. ఏమిటి? ఎద్దుకి ముక్కుకి తాడు వేస్తారు కదా, మన యొక్క భక్తి మార్గంలో స్త్రీకి ఏం వేస్తారు? ముక్కు పుడక వేస్తారు. ఏ విధంగా అయితే పురుషుడు అనేవారు తమ వారిగా చేసుకుంటారు, మరి వారయ్యారు పరంపురుషుడు. ఏమిటి? మన అందరం కల్లా కపటం ఎదుగని సంతానం యొక్క వారు నాదుడు.
ప్రభావంతో భోలేనాథుతో భోలేకి
ఆ నాదుడు అని అప్పుడే రుజువవుతుంది. ఎప్పుడైతే మనము ఆ భోలేనాథుణ్ణి కల్లా కపట మెరుగని రూపంలో గుర్తించినప్పుడే మనం మన బుద్ధిని నడిపిస్తూ ఉంటాం. తండ్రి అనేవారు ఒక మార్గాన్ని ఇస్తూ ఉంటారు, మనం వేరొక మార్గం మీద నడుస్తూ ఉంటాం. దీని అర్థం మనం ఆ భోలేనాథుణ్ణి పూర్తి రీతిలో గుర్తించలేదు. వారు భోలేనాథుడు తప్పకుండా వచ్చి అందరి యొక్క జోలేని నింపుతారు. ఒక రోజుకి ఈ బుద్ధి రూపి జోలే అనేది అందరికీ నిండుతుంది. ఒక్కొక్కరి యొక్క జోలే అనేది పూర్తిగా నిండింది అంటే ఎంతగా ఆత్మకు మజా అనేది వస్తుంది. ఎంత మజా వస్తుంది అంటే ప్రతి ఆత్మ వారి వారి పాత్రకి సంతృప్తులవుతారు. ఏమిటి, ఎవరు ఇలా అనరు మా పాత్ర అనేది చెడ్డది అని. అందరూ సంతృప్తులవుతారు. వారు ఏ విధముగా జోలేని నింపుతారు. ఇది మీరు పిల్లలు తెలుసుకోవచ్చు. ఏమిటి, ఒకవేళ మీరు కోరుకున్నట్లయితే తెలుసుకోవచ్చు వారు వచ్చి ఏ విధముగా జోలేని నింపుతారు అని. ఇప్పుడు ఎవరి యొక్క జోలే అనేది పూర్తిగా నిండలేదు. అవినాశి జ్ఞానరత్నాల ద్వారా జోలేని నింపుతారు. ఎలాంటి జ్ఞానరత్నాలు? అవినాశి ఈ జ్ఞానరత్నాలు అనేది ఎప్పుడు వినాశనం అవ్వడం జరగదు. అనగా ఈ జ్ఞానరత్నాలు అనేది 84 జన్మల వరకు నడుస్తాయా? నడవ్వా. కాదు, మురళీలోనే చెప్పారు ఈ జ్ఞానరత్నాలు అనేటివి మీ యొక్క స్థూల రత్నాలుగా కూడా అవుతాయి అని. అనగా ఈ జన్మలో ఏ ఆత్మ అనేది ఎంతెంత జ్ఞానాన్ని తీక్ష్ణంగా ధరిస్తారో వారికే శాస్త్రాల్లో అన్నారు నాకు జ్ఞానితు ఆత్మలు అనేవారు విశేషముగా ప్రియమైన వారు అని. ఎవరిని? ఆ పరమాత్మను. వారి యొక్క ఏదైతే సంపత్తి ఉందో ఆ జ్ఞానరత్నమే వారి యొక్క సంపత్తి. సుప్రీం సోల్ యొక్క సంపత్తి. వారు పరంధామం నుండి వేరొక సంపత్తిని తీసుకుని రారు. వారు జ్ఞానరత్నాల సంపత్తిని తీసుకువస్తారు. ఆ జ్ఞానరత్నాల సంపత్తిని ఏ ఆత్మ ఎంత విలువ ఇస్తుందో ఆ విలువ ఇచ్చేటువంటి ఆత్మ అనేది అంతే శక్తిశాలిగా అవుతారు. అయితే చెప్పారు అవినాశి జ్ఞానరత్నాల ద్వారా మీరు జ్యోలేని నింపుతున్నారు. ఇదే
జ్ఞానం.
జ్ఞాన సాగరుడు అనే వారు వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. గీత అయితే వారిది ఒక్కటే. కానీ సంస్కృతి శ్లోకాలు మొదలగు నాటివి లేనే లేవు. ఏమన్నారు? ఇది యజ్ఞ యొక్క చరిత్ర అనేది చెప్తున్నా. ముప్పై ఆరులో ఎప్పుడైతే ఈ జ్ఞాన యజ్ఞం అనేది ప్రారంభమైనదో, అదే పురాతనమైనటువంటి సంస్కృతి గీతను చదివి వినిపించేవారు, అర్థాన్ని వినిపించేవారు. ఆదిలో ఏం చేసేవారు? ఇదే సంస్కృతి గీత, దీని యొక్క అర్థాన్ని వినిపించేవారు. మరియు ఓం ధ్వని అనేది ఉచ్చారణ చేసేవారు. ఏదైతే ఆదిలో జరిగిందో అది తిరిగి అంతిమంలో కూడా జరగాలి. కానీ ఆదిలో కూడా అదే సంస్కృతి గీత. మరియు అంతిమంలో కూడా అదే సంస్కృతి గీత యొక్క శ్లోకాలు. అవి ఈ జ్ఞానాన్ని పూర్తిగా సత్యము అని రుజువు చేస్తాయి. ఏమన్నారు? గీత అయితే ఒక్కటే, కానీ సంస్కృతి గీత శ్లోకాలు మొదలగు నాటివి ఇప్పుడు లేవు. ఏదైతే తండ్రి వచ్చి వినిపిస్తున్నారు, ఇబ్రహీం, బుద్ధ్, క్రైస్ట్ అనేవారు కూడా వచ్చి వారి వారి ధర్మాన్ని స్థాపన చేశారు. గురునానక్ అనేవారు కూడా వచ్చి వారి ధర్మాన్ని స్థాపన చేశారు. మొహమ్మద్ అనేవారు వచ్చి ముస్లిం ధర్మాన్ని స్థాపన చేశారు. ఏమి, వారు చేతుల్లోకి తీసుకొని ఖురాన్ ని చదివారా? క్రైస్తవులు అనేవారు బైబిల్ చదివారా? లేదు. అందరు ధర్మపితలు అనేవారు ఏం చేశారు? ముఖం ద్వారా డైరెక్ట్ వచ్చి చెప్తారు. అయితే పరమాత్మ కూడా ఈ సృష్టి మీదకి వచ్చినప్పుడు డైరెక్ట్ ముఖం ద్వారా చెప్తారు. ఏమిటి? వారు గ్రంథము మొదలగు వాటివి పరిశీలించారు. కానీ వారు ఏదైతే చెప్తారో ఆ విషయాలనేది గీతలో కూడా ఉన్నాయి. ఇప్పుడు గీతలో టీకాలు అనేటివి 108 కంటే ఎక్కువగా అయి ఉన్నాయి. తిలక గీత, గాంధీ గీత, శంకరాచార్య గీత, మాధ్వాచార్య గీత, వశిష్ఠ గీత, అష్టావక్ర గీత. కానీ ఏవైతే గీతలున్నాయో దానిలో విషయాలు అనేటివి అలాంటి అలాంటివి వస్తాయి, ఒకదానికి ఒకటి క్రాస్ అవుతుంటుంది. అయితే ఏ గీత సత్యమైనది? తప్పకుండా మనుషులనేవారు ఏ అర్థాన్నైతే చేస్తారో మనుషులు అనేవారైతే దేవతలు కాదు. దేవతలు అనేవారు ఎక్కువ పవిత్రంగా ఉంటారా, మనుషులు అనేవారు ఎక్కువ పవిత్రంగా ఉంటారా? దేవతలు అనేవారు వికారీలుగా ఉంటారా, మనుషులు అనేవారు వికారీలుగా ఉంటారా? మనుషులు అనేవారు వికారీలుగా ఉంటారు. మనుషులు రాసినటువంటి వేద శాస్త్రాలు కూడా అసత్యం కావచ్చు. వారి యొక్క వ్యాఖ్యానాలు కూడా అసత్యం కావచ్చు. ఇందుకే ఈ గాయనం ఉంది, కైసం జే కవి కైసం జే రవి. అనగా కవి కవులనేవారు అర్థం చేసుకోవాలి, లేదు అంటే రవి అయినా అర్థం చేసుకోవాలి. లేదు అంటే కవి అనేవారు తన కవిత యొక్క అర్థాన్ని అర్థం చేసుకోగలరు. లేదు అంటే జ్ఞాన సూర్యుడు పరమాత్మ ఈ సృష్టి మీదకి ఎప్పుడైతే వస్తారో ఆ కవితల యొక్క సరైన అర్థాన్ని వారు చెప్పగలరు. అయితే గీత అయితే అదే అయింది. ఏమన్నారు? గీత అయితే అదే అయింది, కానీ ఇప్పుడు పరమాత్మ తండ్రి వచ్చి ఏదైతే విషయాన్ని వినిపిస్తారో అది సంస్కృత శ్లోకాలలో వినిపించరు. ఈ రోజు ప్రపంచంలో అలాంటి గ్రామాన్ని అలాంటి నగరాన్ని ఎవరైనా చూసారా? అలాంటి దేశం ఏదైనా విన్నారా? అక్కడ సంస్కృతాన్ని మాట్లాడతారు, మాతృభాష సంస్కృతము అని. విన్నారా? లేదు. కానీ సంస్కృతము, ఈ సంస్కృతం యొక్క అర్థంను సంస్కరించటం జరిగినది. దానిని సెట్ చేశారు. కానీ ఎప్పుడు కూడా ఆ భాషని మాట్లాడరు. ప్రాకృత్ పాలి మొదలగు పురాతనమైన భాషలున్నాయో వాటినే మాట్లాడుతూ ఉండేవారు. సంస్కృత భాషల్లో ఏదైతే శ్లోకాలను రాశారో ఆ శ్లోకాలనేది కేవలం విద్వానులదే అయ్యింది. అయితే ఈ శ్లోకాలనేది పరమాత్మ తండ్రి అనేవారు వచ్చి వినిపించరు. వారు అసలైన భావాన్ని వచ్చి అర్థం చేయిస్తారు. అయితే వృద్ధ వయసు మాటలు అనేవారు సంస్కృతము మొదలగు వాటి గురించి ఏమర్థం చేసుకోగలరు? వృద్ధ వయసు మాటలున్నారు, వారు అంతగా చదువుకున్న వారు కూడా కాదు. వారి ఎదుట పరమాత్మ తండ్రి అనేవారు వచ్చి సంస్కృతాన్ని వినిపించారు అంటే సంస్కృతం యొక్క శ్లోకాలను వినిపించారు అంటే పాపం వారు ఏమీ అర్థం చేసుకోలేరు. అయితే పరమాత్మ సుప్రీం సోల్ వచ్చి తన బుద్ధిమతాన్ని దులుపరు, అనగా చూపించరు. వారు నేరుగా వచ్చి శబ్దాల ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తారు. ఏదైతే సంస్కృతి గీతలో గీతా జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నారో
దుఃఖం కనపడ్డాను.
గీత అయితే అదే అయింది, కానీ దాని యొక్క అర్థంలో తేడా అనేది వస్తుంది. అయితే ఈ మాటల కొరకే భోలేనాథుడు తండ్రనే వారు వచ్చి ఉన్నారు. ఈ మాటలు పాపం వారు ఇంట్లో పని మొదలగు దానిలో ఉంటారు. ఇప్పుడైతే ఫ్యాషన్ అనేది ఉంది, ఉద్యోగం మొదలగు వాటి కోసం బయటకు వెలువడ్డారు. అయితే ఈ ఫ్యాషన్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? మాటలు అనే వారు బయటకు వెళ్లి ఉద్యోగాలు చేస్తుంటారు. కొందరు అన్నారు విదేశాల నుండి. తండ్రి అంటున్నారు విదేశాల నుండే ఈ ఫ్యాషన్ అనేది వచ్చింది. అయితే బాపు తండ్రి అనేవారు వచ్చి మీకు ఉన్నతోన్నతమైన చదువు అనేది చదివిస్తున్నారు. ఎవరైతే పూర్తిగా చదివేవారు కాదో వారి కొరకు మొట్టమొదట కలశాన్ని ఉంచుతారు. ఏదైతే శాస్త్రాల్లో గాయనం ఉంది కదా, ఏమిటి శాస్త్రాల్లో ఏ గాయనం ఉంది? జ్ఞాన కలశాన్ని ఎవరికి ఇచ్చారు? కొందరు అన్నారు మాటలకు అని. తండ్రి అంటున్నారు ఏ మాటకి ఇచ్చారు? కొందరు అన్నారు జగదాంబ అని. తండ్రి అంటున్నారు జగదాంబకు కూడా ఇచ్చారు, లక్ష్మికి కూడా ఇచ్చారు. సాగర మంథన్ అనేది జరిగింది. దేవతలు మరియు అసురులు అనేవారు ఏదైతే సాగర మంథన చేశారో జ్ఞానసాగరుడి యొక్క మంథన చేశారో ఆ మంథనం నుండి ఏదైతే రత్నాలు వెలువడ్డాయో ఆ రత్నాలలో విశేషంగా కలశం అనేది వెలువడింది. ఆ జ్ఞాన కలశం యొక్క బరువు ఏదైతే ఉందో అది ఎవరి మీదకి ఇచ్చారు? లక్ష్మి జగదాంబ మీదకి ఇచ్చారు. అయితే తండ్రి అనేవారు మీరు పిల్లలకి ఉన్నతమైన చదువు అనేది చదివిస్తున్నారు. మీ మీద చదువు యొక్క కలశాన్ని ఉంచుతారు. ఇక్కడైతే భక్తులు సీతలు అందరూ ఉన్నారు. రాముడు అనేవారు వచ్చారు రావణుడి యొక్క లంక నుండి ముక్తిని చేయడం కొరకు. దుఃఖాల నుండి ముక్తిని చేయడం కొరకు వచ్చి ఉన్నారు. తప్పకుండా తండ్రి ఇంటికే వెళ్తాం మరియు తండ్రి యొక్క జతలోనే వెళ్తాం. మరింకెక్కడికి వెళ్తాం? స్థుతి కూడా ఇంటినే చేస్తారు కదా. మేము దుఃఖం నుండి ముక్తిని పొందుకోవాలి అంటారు. తెలుసు కదా మధ్యలో ఎవరికి ముక్తి అనేది లభించదు. ఏమిటి? ఏ విధముగానైతే మనిషి గురువులు అనేవారు చెబుతూ వచ్చారు. మహాత్మా బుద్ధుడు ఏదైతే జ్ఞానంను వినిపించారో దాని ద్వారా మోక్షమును పొందుకున్నారు అని. అయితే సత్యయుగం కానివ్వండి, త్రేతాయుగం కానివ్వండి, ద్వాపరయుగం కానివ్వండి, కలియుగం కానివ్వండి, ఏ యుగంలో కూడా ఎవరు ముక్తిని పొందుకోలేరు. ఎవరు నిర్వాణ ధామానికి తిరిగి వెళ్ళలేరు. ఒకవేళ ఎవరైనా కూడా తిరిగి నిర్వాణ ధామానికి వెళ్ళినట్లయితే ఈ ప్రపంచం యొక్క సంఖ్య అనేది తరిగి ఉంటుందా, పెరిగి ఉంటుందా? ప్రపంచం యొక్క సంఖ్య అనేది తరగాలి కదా, కానీ కాలేదు. ఈ సృష్టి మీద ఎవరైతే వచ్చి ఉన్నారు, వారు అజ్ఞానంలోకి వచ్చి జన్మ మరణ చక్రంలోకి వచ్చి కిందికి దిగుతూ వచ్చారు. మెంటాలిటీ అనేది కిందికి దిగుతూ వెళ్తుంది. కామ క్రోధ లోభ మోహ అహంకారాలు అనేటివి పెరుగుతూ వెళ్తాయి. బుద్ధి అనేది వికారాలుగా అవుతూ ఉంటుంది. కలియుగ యొక్క అంతిమంలో ఎప్పుడైతే బుద్ధి అనేది పూర్తిగా వికారంగా అవుతుందో, మనుషుల యొక్క బుద్ధి అనేది గవ్వల్లాగా అవుతుంది. గవ్వల ఆకృతి లాగా బుద్ధి అనేది అలా తయారవుతుంది, దానిలో వికారం తప్ప ఇంకేమీ గుర్తుకు రాదు. అప్పుడు పరమాత్మ అనేవారు వచ్చి ఆ జ్ఞానాన్ని ఇస్తారు. ఆ గవ్వల్లాంటి బుద్ధిని వజ్రం లాగా చేస్తారు. అయితే వజ్రం లాగా తయారు చేసేవారు, గవ్వలను తీసుకునేవారు మరియు ఏమిచ్చేవారు? కొందరన్నారు వజ్రము అని, తండ్రి అంటున్నారు వజ్రం లాంటివి ఇచ్చేవారు. ఆ ఒక్క భోలేనాథుడు అనేవారు ఈ సృష్టి మీద వచ్చి ఉన్నారు. అందరినీ తమోప్రధానం నుండి సత్వప్రధానముగా తయారు చేస్తారు. అయితే ఈ సృష్టి యొక్క ముఖ్యమైన ఫౌండేషన్ ఆధారం అనేది ఉందో అది మలినమైపోతుంది. గీతలో కూడా సృష్టి వృక్షం అని చెప్పారు. ఏమిటి ఈ సృష్టి వృక్షం అనేది? అలాంటిది దీని యందు దేవి దేవత సనాతన ధర్మం యొక్క మూల జడం అనేది మలినమైనది. మిగతా ధర్మాలన్నీ కూడా నిలబడి ఉన్నాయి. సనాతన ధర్మం దానిలో కుళ్ళు అనగా పురుగు పట్టింది. అయితే చెప్పారు ఆ ధర్మం అనేది ఇప్పుడు ప్రయాలోపించింది. అయితే సనాతన ధర్మానికి తండ్రి అనేవారు 5000 సంవత్సరాలు ముందు కూడా వచ్చి గీతా జ్ఞానాన్ని వినిపించి సనాతన ధర్మాన్ని స్థాపన చేశారు కూడా. అది ప్రాయలోపించింది. అయితే కొన్ని చిత్రాలు దేవతలు మొదలగు వాటివి మిగిలి ఉన్నాయి. లక్ష్మీనారాయణుల యొక్క చిత్రము, రామసీతల యొక్క చిత్రము, వారి యొక్క చిత్రాలు కూడా ఇప్పటి వరకు ఉన్నాయి. పిల్లలు అనేవారు దీని మీద అర్థం చేయించాలి. ఏమర్థం చేయించాలి? త్రేతాలో రామసీతల యొక్క రాజ్యం ఉండేది. సత్యుగంలో లక్ష్మీనారాయణ యొక్క రాజ్యం ఉండేది. సత్యుగం అనేది ఉంటుంది 16 కళల సంపూర్ణులు. మరియు నారాయణ కూడా 16 కళల సంపూర్ణులుగా ఉండేవారు. శ్రీకృష్ణ నారాయణ వాసుదేవ అని కృష్ణుణ్ణి, వాసుదేవుణ్ణి, నారాయణ్ణి 16 కళల సంపూర్ణులని అంటారు. సత్యుగంలో జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఆత్మయందు శక్తి అనేది క్షీణించడం జరుగుతుంది. అయితే త్రేతలో 2 కళలు అనేటివి తగ్గుతాయి. ఆత్మయందు శక్తి అనేది క్షీణించడం జరుగుతుంది. అనుకుంటారు లక్ష్మీనారాయణలు యువరాజు యువరాణి, మరలా మహారాజు మహారాణిగా అయ్యారు అని. తప్పకుండా మొదట పిల్లవారి యొక్క రూపంలో జన్మ తీసుకుని ఉంటారు, మరలా పెద్దవారిగా అయి ఉంటారు. టైటిల్ ని ధరించి ఉంటారు. ఏ పిల్లలైతే తెలివిగలవారో వారే అర్థం చేసుకోగలరు. ఎవరైతే తెలివిగల పిల్లలు ఉన్నారో వారే సత్యుగానికి యజమానులుగా అవుతారు. దేవతలు అనేవారు ఎప్పుడు పతిత ప్రపంచంలో కాలు మోపడం జరగదు. శ్రీకృష్ణుడు వారైతే వైకుంఠానికి యువరాజు. వారు వైకుంఠానికి యువరాజు. పరివర్తన అయినటువంటి వ్యక్తి, పరివర్తన అయినటువంటి వ్యక్తినే అంటారు దేవత అని. నీతి భ్రష్టమైనటువంటి మనుషుల్నే అంటారు రాక్షసులు అని. కృష్ణుడిని అయితే దేవి దేవత సనాతన ధర్మానికి చెందిన వారు అంటారు. వాస్తవంగా బ్రహ్మ విష్ణు శంకర్లు వారైతే సూక్ష్మతనంలో ఉండే ఉంటారు. వారు సూక్ష్మతనంలో ఉండే ఉంటారు. ఇక్కడ మనుషులనే వారు ఉంటారు. మనుషుల్ని సూక్ష్మతన వాసి దేవతలు అని అనడం జరగదు. ఏమిటి, ఎవరైతే మనుషులు ఉన్నారో, ఎవరికైతే మనస్సు అనేది ఉందో, మననాత్ మనుష్యు, మనం చింతన్ మంతన అనేది చేయగలరు. కానీ కానీ ఏ మన చింతన మంతన అనేది చెయ్యాలో అది చెయ్యరు. ఏ విషయం యొక్క మన చింతన మంతన, మననాత్ మనుష్యు, మనుష్యు యొక్క సంతానం, మను యొక్క సంతానం అని అంటారు. వారు మన చింతన్ మంతన్ అనేది రుజువు చెయ్యాలి కదా. అయితే ఏ సాత్వికము, ఇప్పుడు వారైతే వైకుంఠానికి యువరాజు. వారు వైకుంఠానికి యువరాజు. పరివర్తన అయినటువంటి వ్యక్తి పరివర్తన అయినటువంటి వ్యక్తినే అంటారు దేవత అని. నీతి ప్రస్థమైనటువంటి మనుషుల్నే అంటారు రాక్షసులు అని. కృష్ణుడి అయితే దేవి దేవత సనాతన ధర్మానికి చెందిన వారు అంటారు. వాస్తవంగా బ్రహ్మ విష్ణు శంకర్లు వారైతే సూక్ష్మతనంలో ఉండే ఉంటారు. వారు సూక్ష్మతనంలో ఉండే ఉంటారు. ఇక్కడ మనుషులు అనేవారు ఉంటారు. మనుషుల్ని సూక్ష్మతన వాసి దేవతలు అని అనడం జరగదు. ఏమిటి, ఎవరైతే మనుషులు ఉన్నారో, ఎవరికైతే మనస్సు అనేది ఉందో, మననాత్ మనుషు అనగా మనసు కలిగిన వారు మనుషులు అని, మను యొక్క సంతానం మనుషులు అని అంటారో. అయితే వారు మనం చింతన మంత్రాన్ని శక్తిశాలిగా చేయాలి కదా. అయితే ఎలాంటి సత్వగుణ ప్రధానమైనది? ఏదైతే ఆత్మ ఉందో ఆ ఆత్మ యొక్క పరమాత్మ వారి యొక్క మన చింతన మంతన చెయ్యాలి. కానీ ఆత్మ మరియు పరమాత్మ యొక్క మన చింతన మంతనకు అతీతమైనది అయితే ఆత్మలు అనేవారు ఈ రోజు అనుబాంబుల యొక్క మన చింతన మంతన చేశారు. అనుబాంబుల్ని తయారు చేస్తున్నారు. అయితే మనుషులయ్యారా రాక్షసులయ్యారా? రాక్షసులనే వారు వారి ఇంటికే నిప్పు పెట్టేస్తారు. ఎవరి ఎందు భూతం అనేది ప్రవేశించినట్లయితే ఏం చేస్తారు? వారి ఇంటిని వాళ్ళు చిల్లా చెదురుగా చేసేస్తారు. అయితే చెప్పారు మనుషుల్ని సూక్ష్మతన వాసి దేవతలుగా అనడం జరగదు. అయితే సూక్ష్మతన వాసి దేవత మనుషులుగా అయ్యారు అంటే వారు ఏమవుతారు? హరిష్ట అనగా దేవదూత. ఏమిటి పరిస్థ అంటేనే అర్థం? వారికి ఈ దేహ ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదు. అనగా దేహము దేహ సంబంధికుల గురించి ఎటువంటి చింతన అనేది చెయ్యరు. ఏ చింతన చేస్తారు? ఆత్మ యొక్క చింతన చేస్తారు, పరమాత్మ యొక్క చింతన చేస్తారు. ఈ సృష్టి యొక్క కళ్యాణం అనేది ఎలా జరగాలి, ఈ విషయం యొక్క చింతన చేస్తారు. వారయ్యారు పరిస్త అనగా దేవదూత. వేరే వేరే ధర్మాలలో పరిస్థాలు అని గాయనం ఉంది. భారతదేశంలో పరిస్థాలు అనే వారికి గాయనం లేదు, దేవతలకి పూజ అనేది జరుగుతుంది. ఎవరైతే పరిస్థా స్టేజీ కంటే కూడా ఉన్నతంగా ఎక్కుతారో, పరిస్థ అంటేనే మనం చింతన మంతన చేసేవారు. ఈ సంసారం యొక్క కళ్యాణం కొరకు అందుకే వారిని పరిస్థ అని అంటారు. కానీ ఎవరైతే మనం చింతన మంతన స్టేజీ కంటే కూడా ఉన్నతంగా వెళ్ళారు అంటే ఒక్కసారిగా నిరాకార స్టేజీలోకి వెళ్ళిపోతారు అంటే వారు దేవతలుగా అవుతారు. వారికి వారి యొక్క సంపూర్ణ ఇంద్రియాల మీద విజయం అనేది జరుగుతుంది. అందుకే చెప్పారు, మనుషుల్ని సూక్ష్మవతన వాసి దేవత అని అనడం జరగదు. బ్రహ్మ కొడుకు అంటారు బ్రహ్మ దేవతాయ నమః అని, విష్ణు దేవతాయ నమః అని అంటారు కదా, దేవి దేవతాయ నమః అని, శ్రీ లక్ష్మీదేవి నమః, శ్రీ కృష్ణ దేవతాయ నమః అని. మనుషులు అనేవారికి 84 జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మీరు పిల్లలకి తెలుస్తుంది మనం వాస్తవంగా దేవతా ధర్మానికి చెందిన వారం. ఇప్పుడు మనం ఇతరులకు దుఃఖాన్ని ఇచ్చేటువంటి రాక్షసులుగా అయి ఉన్నాం. ఏ రోజైనా అలా జరుగుతుందా? ఉదయం నుండి సాయంత్రం వరకు మనము మనస వాచ కర్మన మనసు యొక్క సంకల్పాల ద్వారా, వాచ యొక్క భాష ద్వారా మరియు కర్మేంద్రియాల కర్మల ద్వారా ఎప్పుడు ఎవరికి మోసం అనేది చేయకుండా ఉండడం, దుఃఖం అనేది ఇవ్వరు, విసిగించరు అనగా స్వయానికి విసిగిపోరు, ఎవరు ఇతరులను విసిగించరు, ఇతరుల నుండి విసిగిపోరు. దాని కొరకు గీతలో చెప్తారు, యస్మాను విజతే లోకో లోకానో విజతే చయః. జ్ఞానమంతా అదేను, గీత యొక్క జ్ఞానం. ఎవరైతే సంసారాన్ని ఉద్వేగం చేయడానికి నిమిత్తంగా అవ్వరో మరియు ఎవరు సంసారాల్లో వారి నుండి ఉద్వేగితులు కారో అనగా వారు స్వయానికి దుఃఖితులుగా కారు మరియు ఇతరులకు దుఃఖాన్ని ఇవ్వరు. బాబా కూడా మనకు ఏం నేర్పిస్తారు, ఎలాంటి స్థితిని ధరించాలి, దుఃఖాన్ని తీసుకోకూడదు, దుఃఖాన్ని ఇవ్వకూడదు. అయితే మీరు పిల్లలకి తెలుసు మన ధర్మం అనేది చాలా సుఖాన్ని ఇచ్చేది. ఏమిటి? ఇబ్రహీం, బుద్ధ్, క్రైస్ట్, గురునానక్ యొక్క ఏదైతే ధర్మం ఉందో అవి మానవీయ ధర్మాలు, మనుషుల ద్వారా స్థాపన చేయబడినటువంటి ధర్మాలు. కానీ మన యొక్క ఏదైతే ధర్మం ఉందో నిరాకార పరంపిత పరమాత్మ అనేవారు ఈ సృష్టి మీదకు వచ్చి స్థాపన చేస్తారు. అది చాలా సుఖాన్ని ఇచ్చేది. ఇట్లీ ఇందుకే మన ఈ ధర్మాన్ని స్థాపన చేయడం కొరకు ఒకవేళ ప్రాణం అనేది ఇవ్వాల్సి వచ్చినట్లయితే ఖుషీ ఖుషీగా ప్రాణాలను అర్పణ చేయాలి. పారిపోయే విషయం కాదు. లేదు అంటే బౌద్ధులు అనేవారు ఏం చేశారు? ముస్లిమాన్లు అనేవారు ఎక్కడైతే ఖడ్గాన్ని ఎత్తారో ఆ ముస్లిమాన ధర్మాన్ని స్వీకరించారు. ఏమిటి? తండ్రి అంటారు స్వధర్మే నిధనం శ్రేయ అని. మన ధర్మంలో మరణించడం అనేది మంచిది. వేరే వేరే ధర్మాలలో కన్వర్ట్ అయ్యారు అంటే చాలా దుఃఖాన్ని సహించాల్సి వస్తుంది. వేరే వేరే ధర్మాలలో కన్వర్ట్ అయ్యే వారిని దాసదాసిగా చేసి ఉంచుతారు. ఏమిటి? సబతే సేవక ధర్మ కఠోర అనగా ఏదైతే దాసదాసి ధర్మం ఉందో అది చాలా కఠినమైనది, చాలా దుఃఖాన్ని భోగించాల్సి వస్తుంది. అయితే ఇలా ఎవరు అనడం జరగదు. ఎవరు ఇలా అనడం జరగదు, మేము ఈ ధర్మంలోకి ఎందుకు వచ్చాం? దేవీ దేవత ధర్మానికి చెందిన వారిగా ఎందుకు కాలేదు? ఎందుకనరు? తేల్ అనేది ఎప్పుడైనా అంటుందా? నాకు కాటు వేయడం మంచిగా అనిపించదని. అయితే దాని యొక్క ధర్మమే అది. విధులత్వాన్ని చూసినట్లయితే కాటు వేస్తుంది. ఎవరు ఏ ధర్మానికి చెందినవారు వారికి వారి ధర్మం అనేది చాలా ప్రేమగా అనిపిస్తుంది. వారి యొక్క ఆచరణలోనే వారు ఖుషీగా ఉంటారు. అయితే ఎవరు ఇలా అనడం జరగదు, మేము ఆ ధర్మానికి ఎందుకు వెళ్ళలేదు అని. అరే ఇదైతే తెలుసు కదా, ఆది సనాతన దేవీ దేవతా ధర్మము అని. ఆదిలో ఉండేది ఇబ్రహీం, బుద్ధ్, క్రైస్తుకి ముందు ధర్మం ఉండేదా లేదా? ఇస్లామీ ధర్మము, క్రిస్టియన్ ధర్మము, బౌద్ధ ధర్మము, దీనికి ముందు ధర్మం ఉండేదా లేదా? ఇది మనుషుల యొక్క చరిత్ర ఎప్పటి నుండైతే ఉందో అప్పటి నుండి ఈ మనుషుల యొక్క ధర్మాలు అనేది స్థాపన అయ్యాయి. దానికి ముందు కూడా ఈ సృష్టి మీద ధర్మం అనేది ఉండేది. అయితే అది అదే ధర్మమైంది. పరమాత్మ తండ్రి అనే వారు స్వయానికి వచ్చి స్థాపన చేశారు. అది మానవీయ ధర్మం కాదు. ఏమిటి? మనుషుల ద్వారా స్థాపన చేసినటువంటి ధర్మం కాదు. స్వయం పరమాత్మ అనేవారు వచ్చి ఆ ధర్మాన్ని స్థాపన చేశారు. మిగిలిన ధర్మాలన్నీ కూడా నెంబర్ వారిగా తర్వాత వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే మనుషుల ద్వారా వ్యాపించబడినటువంటి ధర్మాలు అనేది వస్తాయో అప్పటి నుండి ఈ సృష్టి మీద ద్వైతవాదం అనేది నడుస్తుంది. ద్వైతము అనగా రెండేసి మాటలు అనేది మొదలవుతాయి. ఎప్పుడైతే రెండేసి మాటలు అనేది ప్రారంభమవుతాయో రెండు రకాలైనటువంటి ఆచరణలు అయ్యాయి అంటే రెండేసి ధర్మాలు అవుతాయి, రెండేసి రాజ్యాలు అవుతాయి, మతాలు అనేటివి చాలా అవుతాయి మరియు ఢీకొంటూ ఉంటారు. అయితే సృష్టి అనేది నరకమైనదిగా అవుతుంది. అయితే మానవీయ ధర్మం అనేది నరకంగా తయారు చేస్తుంది. మరియు ఈశ్వరుడు ఏదైతే ధర్మాన్ని స్థాపన చేస్తారో స్వర్గాన్ని తయారు చేస్తారు. అయితే మీరు పిల్లలు ఈ విషయాన్ని అర్థం చేయించవచ్చు. ఏ విషయము? ఆదిలో కేవలం ఒకే ఒక్క ధర్మం ఉండేది. మరియు అన్ని ధర్మాలకు చెందిన వారు ఆ ఆదిపితను ఒప్పుకుంటారు కూడా. ఏమిటి? క్రిస్టియన్స్ యొక్క బైబిల్లో కూడా ఉంది, ఆడం మరియు ఈవ్ అని. సృష్టి యొక్క ఆదిపితగా ఉండేవారు. ముస్లిమాల యొక్క ఖురాన్ లో కూడా ఉండేది, ఏంజిల్ లో కూడా ఉండేది. ఏమిటి? ఆదం మరియు హవ్వా యొక్క మహిమ అనేది ఉంది. వారు కూడా ఈ సృష్టిని మొదలు చేసే వారి గురించి తెలుసు. వారు ఈ సృష్టిని మొదలు పెట్టేవారు. వారి గురించి ఎంత పెద్ద చరిత్ర అనేది ఈ భారతదేశం యొక్క సాహిత్యంలో లభిస్తుందో అంతా మరి ఢీకొంటూ ఉంటారు. అయితే సృష్టి అనేది నరకమైనదిగా అవుతుంది. అయితే మానవీయ ధర్మం అనేది నరకంగా తయారు చేస్తుంది. మరియు ఈశ్వరుడు ఏదైతే ధర్మాన్ని స్థాపన చేస్తారో స్వర్గాన్ని తయారు చేస్తారు. అయితే మీరు పిల్లలు ఈ విషయాన్ని అర్థం చేయించవచ్చు. ఏ విషయము? ఆదిలో కేవలం ఒకే ఒక్క ధర్మం ఉండేది. మరియు అన్ని ధర్మాలకు చెందిన వారు ఆ ఆదిపితను ఒప్పుకుంటారు కూడా. ఏమిటి? క్రిస్టియన్స్ యొక్క బైబిల్లో కూడా ఉంది, ఆడం మరియు ఈవ్ అని. సృష్టి యొక్క ఆదిపితగా ఉండేవారు. ముస్లిమాల యొక్క ఖురాన్ లో కూడా ఉండేది, ఏంజిల్ లో కూడా ఉండేది. ఏమిటి? ఆదం మరియు హవ్వా యొక్క మహిమ అనేది ఉంది.
భవిష్యత్తుకి ఆది కనేవారికి ధ్యానం చేయండి.
వారు కూడా ఈ సృష్టిని మొదలు చేసే వారి గురించి తెలుసు. వారు ఈ సృష్టిని మొదలు పెట్టేవారు. వారి గురించి ఎంత పెద్ద చరిత్ర అనేది ఈ భారతదేశం యొక్క సాహిత్యంలో లభిస్తుందో అంత మరింకే ధర్మ గ్రంథంలో లభించదు. అయితే మీరు పిల్లలు ఈ విషయాన్ని అర్థం చేయించవచ్చు. ఇది అనాది తయారు చేయబడినటువంటి ఆట. దీనిలో తిరిగి సత్యుగం అనేది వస్తుంది. ఏంటి ఇది? అలాంటి అనాది నుండి తయారు చేయబడినటువంటి సృష్టి రూపి ఆట. ఈ సృష్టి అనేది అనాది, మరియు దీని యొక్క ఆది అనేది ఎప్పుడు జరగదు, మరియు అంతం అనేది కూడా ఎప్పుడు జరగదు. ఈ నాలుగు యుగాల యొక్క చక్రం అనేది యథార్థంగా తిరుగుతూ ఉంటుంది. సత్యుగము, త్రేత, ద్వాపర, కలియుగం. ఏ విధముగానైతే మనుష్యాత్మలు ఉన్నారో, అయితే జన్మ తీసుకుంటారు, బాల్యం అనేది వస్తుంది, యవ్వనం వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది, మరియు మృత్యు అనేది జరుగుతుంది. మరలా జన్మ తీసుకుంటారు. ఏ విధముగానైతే ఈ చక్రం అనేది నడుస్తుందో అదే విధముగా సృష్టి యొక్క చక్రం కూడా నడుస్తుంది. దీనిలో మరలా తిరిగి సత్యుగం అనేది వస్తుంది. భారత్ లోనే సత్యుగం ఉంటుంది. అన్నిటికంటే పెద్ద అసత్యమైన ఖండము ఏ దేశమవుతుంది? భారతే అసత్యమైన ఖండంగా అవుతుంది. అయితే ఇప్పుడు విదేశీయులు అనేవారు భారత్ లో వచ్చారు అంటే వారు వెంటనే ఇక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు? ఇక్కడ ఎంతైతే అసత్యము, దొంగ, గజ దొంగలు చూడడానికి కనిపిస్తారో అంత మరింకే సంసారంలో కనిపించరు. దూర్తులు అయితే భారత్ లోనే స్వర్గం ఉంటుంది, భారత్ లోనే రవరవ నరకం కూడా ఉంటుంది. ఈ భారతే అవినాశీ ఖండం, మరియు మిగిలిన ధర్మఖండాలు వినాశనమైనటివి. అది క్రిస్టియన్ ధర్మం ఖండం కానివ్వండి, అది అరబియన్స్ ముస్లిమాల యొక్క ధర్మఖండం కానివ్వండి, అది బౌద్ధ ధర్మఖండం కానివ్వండి, టిబెట్ చైనా జపాన్ కానివ్వండి, అవి అన్ని కూడా వినాశీవి. ఏం రుజువుంది? రెండు వేల 2500 సంవత్సరాల యొక్క చరిత్ర ఉందో, ఆ చరిత్ర అనేది ఈ విషయానికి రుజువు. ఆస్ట్రేలియా ఈ రోజుకి 300 సంవత్సరాల ముందు మనుషుల యొక్క మస్తిష్క పటలం మీద ఆస్ట్రేలియా అనేది నామమాత్రం గుర్తు కూడా లేదు. ఈ రోజుకి 500 సంవత్సరాల ముందు అమెరికా అనేది మనుషుల యొక్క మస్తిష్కంలో నామ మాత్రం గుర్తు కూడా లేదు. మొదటిసారి కొలంబస్ అనే వారు దానిని కనుగొన్నారు. నావం తీసుకుని ఉన్నట్టుండి అకస్మాత్తుగా చేరుకున్నారు. చూసినట్లయితే అక్కడ ఆంగ్లో ఇండియన్స్ అనేవారు ఉండేవారు. అనగా వారు కూడా ఎక్కడ ఉండేవారు? ఇండియా నుండి దారి తప్పి నావ ద్వారా ఎక్కడికో చేరుకున్నారు. అక్కడికి చెందిన వాసీలుగా అయ్యారు. వారు తిరిగి వచ్చే మార్గాన్ని మర్చిపోయారు. అన్నిటికంటే పురాతనమైనటువంటి అవినాశీ దేశమైంది భారతదేశం. ఇక్కడ దేవతలు కూడా ఉంటారు. ఆ దేవతలు అనేక జన్మలు అనేది తీసుకుంటూ వారి యొక్క ఆత్మరూపి బీజం అనేది ఎన్నో సార్లు ఈ సృష్టి మీద జన్మ మరణ చక్రంలోకి వస్తుందో. జన్మ మరణ చక్రాన్ని పొందుకుంటూ ఒక్కసారి ఆత్మ అనేది కిందికి దిగుతుంది. విదేశీల ఆత్మలనేటివి ఇంత కిందకి దిగవు. వేరే ధర్మం ఖండానికి చెందిన ఆత్మలనేవారు అంత నీచంగా దిగరు. ఎంత భారతవాసీలు అనేవారు కిందకి పడతారు. ఎంత భారతవాసీలు అనేవారు కిందకి దిగుతారు. వీరు దేవతలు కూడా ఉండేవారు. లాస్ట్ జన్మలో వచ్చి వీరు దైత్యుల్లాగా అవుతారు. అయితే తండ్రి యొక్క జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది. సుప్రీం సోల్ తండ్రి కూడా ఈ భూమి మీదే వస్తారు. ఎవరైతే అందరికంటే కిందకి దిగారో మరియు అందరికంటే కిందకి దిగిన వారిని అంత ఉన్నతంగా పైకి లేపేవారు, ఒక్క పరంపిత పరమాత్మ వారు కూడా భారత్ లోనే వస్తారు. వారి యొక్క దివ్య జన్మ సాధారణ జన్మ కాదు. వారు నరకాన్ని స్వర్గంగా తయారు చేసేవారు. అయితే మొదట ఈ భారత్ అనేది సత్యుగంలో స్వర్గంగా ఉండేది. దాని పేరేమిటి? సత్యయుగము. అదే భారత్ అనేది ఇప్పుడు నరకంగా అయింది. స్వర్గాన్ని స్మరణ అనేది తప్పకుండా చేస్తారు. ఏమిటి, అన్ని ధర్మాల వారు ఆ స్వర్గాన్ని జన్నతను పరడైజ్ ని స్మరిస్తారా లేదా? స్మరిస్తారు కదా. స్మరించారు అంటే ఆ ఆత్మయందు ఆ స్వర్గాన్ని భోగించేటువంటి సంస్కారం ఉంది. ఆత్మలనేటివి క్రిస్టియన్స్ కానివ్వండి ముస్లిమాన్లు కానివ్వండి వారు తప్పకుండా స్వర్గాన్ని భోగించారు. ఆ స్వర్గం అనేది మరల ఈ సృష్టి మీద రాబోతుంది.
పరమాత్మ
నరకాన్ని స్వర్గంగా తయారు చేసేటువంటి పరంపిత అనే వారు ఈ సృష్టి మీదకి వచ్చి ఉన్నారు. అయితే ఎప్పుడు వస్తారు? అది మీరు పిల్లలకి జ్ఞానం లభించి ఉంది. ప్రపంచం వారికి ఈ విషయాలు తెలీదు. మనకైతే సంశయం యొక్క విషయం లేదు. ఈ విషయం అనేది అలా ఎందుకు? మనకు ఏ విషయంలో కూడా సంశయము అనిశ్చయం అనేది ఉత్పన్నం కాదు. ఒకవేళ ఎవరైనా లేనిపోని ప్రశ్నలు అనేది చేశారు అంటే అయితే అంటారు, మొదట మీరు తండ్రి మరియు వారసత్వాన్ని స్మరించండి. ఏమిటి, లెక్కలేని ప్రశ్నల యొక్క డీటెయిల్ లోకి వారిని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మొదట ఏం చేయాలి? మొదట మీ యొక్క తండ్రిని గుర్తించండి. ఏ తండ్రి అయితే సుఖశాంతి యొక్క వారసత్వాన్ని ఇచ్చేవారు? దేహది యొక్క తండ్రి. వారి యొక్క వారసత్వాన్ని యాడ్ చేయండి. అయితే మీరు ఈ రెండు విషయాలను గుర్తించారు అంటే మీ యొక్క మొత్తం ప్రశ్నలకి సమాధానం అనేది స్వతహాగానే లభిస్తుంది. ఓం శాంతి.